అమ్మవారి యొక్క దేవతల్లో ఒక ఆవిడ సంపత్కరి అనే పేరుతో ఉన్న ఏనుగు మీద కూర్చున్నది. ఆవిడ చుట్టూత ఇంకా కొన్ని ఏనుగులు వస్తున్నాయన్నమాట. కాబట్టి ఈ రెండింటికి తేడా, సింధూరము కుంకుమ, సింధూరము అంటే ఏనుగు. ఇప్పుడు అమ్మవారు మనం నిరంతరం ధరించే కుంకుమ ఎంత ఎర్రగా ఉంటుందో అటువంటి ఎర్రనయన రూపము కలిగినది. త్రినయన మూడు కళ్ళు కలిగినది. ఇందాక చెప్పినట్టుగా సూర్యభగవానుడు కుడి కన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుని మూడవ కన్నుగా ధరించి ఉంటుంది. కానీ మనలాంటి భక్తులు వస్తున్నప్పుడు ఆ మూడవ కన్ను ఎలా ఉంటుంది? అగ్నిహోత్రుడు ఆయన కూడా చంద్రుడు అయిపోతున్నట్టండోయి. అసలు అందుకే మోక పంచేసేది అంత గొప్పదన్నారు. మోక పంచేసేతిలో స్తోత్రాలు చేస్తున్నప్పుడు రెండవది ఉందే పాదారవింద స్తోత్రం, పూర్తిగా శిఖరిణి వృత్తంలో రాశాడు ఆయన. చాలా ఇష్టం అసలు శంకర పరంపరల వాళ్ళందరికీ కూడా. శిఖరిణి అనే వృత్తం నాకు కూడా చాలా ఇష్టం. పురోభాగం బంధున్ జనని పటమున్ పుచ్చు కొనుచున్న నవధానులు ఆ స్తోత్రాలతో ఆ ఛందస్తో రాసేవాడిని నేను కూడా. మీ అందరికీ శిఖరిణి గురించి తేలిగ్గా చెప్పాలంటే దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రమే. అందులో వచ్చేవచ్చరా ఆ స్తోత్రాలన్నీ ప్రారంభంలో ఉన్నవన్నీ కూడా ఈ శిఖరిణి వృత్తంలోనే చెప్పారన్నమాట. అసలు ఎంత అద్భుతమైన స్తోత్రాలు అవి. అందులో ఒక స్తోత్రం అయితే ఇది దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో, చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరః జటాధారి కంఠే భుజగపతిహారి పశుపతి కపాలి భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిధం. ఈ ఛందస్సుని శిఖరిణి అంటారు. ఈ ఛందస్సులోనే పాదారవింద స్తోత్రం అంతా రాశాడు. అందులో ఆయన ఏమంటున్నాడు, నీవు కరుణతో చూచినప్పుడు నుదుట ఉన్న అగ్నిహోత్రుడు చంద్రుడైపోయాడు, ఇంకా ప్రేమ ఎక్కువైపోతే కుడి కన్ను కూడా సుధారోచిహి అంటాడు. అంటే చంద్రుడైపోయాడు. మీకు అర్థమైందిగా, చంద్రుడు ఎలా ఉంటాడు? ఆహ్లాదంగా ఉంటాడు, వెన్నెల కురిపిస్తాడు, చల్లగా ఉంటాడు అవునా? సూర్యుడు ఎలా ఉండాలి? భగభగమండాలి. కానీ అమ్మవారు తన భక్తుడు అలా రాగానే ప్రేమతో ఒక చూపు చూస్తే కుడి కన్ను కూడా చంద్రుడైపోయాట, అగ్నిహోత్ర నేత్రము కూడా చంద్రుడైపోయాట. అంటే మొత్తం అమ్మవారు చంద్రుని వలె వెన్నెల వెదజల్లుతున్న చూపులు చూస్తోంది తప్ప మాట వరుసకి కూడా కోపం ప్రదర్శించటం లేదు. ఎంత ఉదాత్తమైన భావన! ఎప్పుడో ఒకప్పుడు మన కళ్ళల్లో ఒక్కరినైనా ఎర్రజేస్తాం ఎవరి మీదైనా, కానీ అమ్మవారు తన భక్తుల దగ్గర ఎప్పుడు చూచినా చంద్రుడు ఎలా వెన్నెల వెదజల్లుతాడో అలాంటి ఆహ్లాదకరమైన చూపులు చూస్తుంది తప్ప క్రోధాన్ని ప్రదర్శించదు అంటాడు ఆయన. కారణం ఏమిటి? ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం ఎరగదు గనక. శివుడంతటి వాడిని కూడా ఉత్తముండి చేయటం వల్ల, అసలు శివుడికి అమ్మవారి వల్లే శక్తి వచ్చింది అన్నారు. ఇందాక చెప్పిన స్తోత్రం అదే. శివుడు ఒంటికి ఏం పూసుకుంటున్నాడు? చితాభస్మాలేపహ. కాష్టంలో శవం కాలిపోగానే ఆ బూడిదని ఆలేపహ పూసుకుంటున్నాడు. చితాభస్మాన్ని ఒంటి మీద మనం ఏదో గంధం పూసుకుంటున్నట్టుగా పూసుకుంటున్నాడు. ఇక రెండవది ఆహారం. మీరందరూ చక్క పళ్ళు, పెసరట్టు ఉప్మాలు ఏవో ఒకటి తింటున్నారు, కానీ ఆయన గరళం వశనం విషం మాత్రమే ఆహారంగా స్వీకరించాడు. అశనము అంటే ఆహారము, గరళ వశనం అంటే విషమే ఆహారంగా స్వీకరించి అది కూడా కడుపులోకి వెళ్ళటంలా గొంతుకు దగ్గర అట్టే పెట్టాట. ఇది ఇంకా ఆశ్చర్యం. ఒకసారి ఒక కాఫీ చుక్క తీసుకోండి, కాఫీ తాగిన తర్వాత దాన్ని ఎంతసేపు నోట్లో అట్టే పెట్టుకోగలరు? ఒక గుటకేస్తే కిందకైనా దిగిపోవాలి, లేదా పుక్కి నుంచి బయటకైనా ఉమ్మాలి. కానీ కంఠం దగ్గర కాఫీని ఎవడైనా ఒక గంట అట్టే పెట్టగలిగితే వాడికి సన్మానం చేయొచ్చు. చంద్రశేఖర్ గారు ఒకసారి వీళ్ళందరికీ కాఫీ ఇవ్వండి, ఇప్పుడు వద్దులండి. ఆ కాఫీ కంఠంలోనే ఒక గంట అట్టే పెట్టగలిగితే చాలు. ఈ ప్రపంచంలో కంఠంలో వస్తువుని నిలబెట్టడం అసంభవం, ఏ కారణము చేతనైనా గొంతు కడ్డం పడితే తప్ప. ఆ మధ్యన వాడు ఎవడో చేప తిన్నట్ట, ఆ చేప ముళ్ళు గొంతు కడ్డం పడింది, చచ్చాడు వాడు. అలా తనంత తాను మొక్క గొంతులో ఇరుక్కుపోతే తప్ప, లేకపోతే తనకుగా తాను ఏ వస్తువుని కంఠంలో నిలబెట్టలేడు. ఒక్క పరమేశ్వరుడు విషాన్ని తీసుకున్నాడు ఆహారంగా, కానీ ఆ విషాన్ని గొంతుకులోనే నిలబెట్టాడు. కాబట్టి అది నిజంగా ఆహారం అంటే ఆహారము కాదు, ఊరికే అలా కంఠంలో ఉన్నది. ఇంకా బట్టలు, మీరంతా అదృష్టవంతులు, నేనేదో పంచె కట్టాను, మీరు ప్యాంటు కట్టారు, కానీ ఆయన
దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడు. పటము అంటే వస్త్రం, దిక్పట ధరహ అంటే దిక్కులను వస్త్రములుగా కలిగినవాడు. దిగంబరుడు అంటే అదే అర్థం అండి. అంబరహ అంటే వస్త్రము ధరించినవాడు. దేన్ని వస్త్రంగా ధరించాడు? దిక్కు, దిక్కులను. ఈ నాలుగు దిక్కులు పైన కింద ఉన్నవి విదిక్కులు. ఈ దశ దిశలను అంబరముగా వస్త్రముగా ధరించినవాడు అంటే అర్థం ఏంటనమాట, ఏ బట్ట కట్టుకోలేదని చెప్పడం. ఈ గది నాకు వస్త్రం అంటే గొడ్డి పుదురుతుందని అర్థం. ఈ మధ్యన అమెరికా వచ్చిన తర్వాత మాకు బాత్రూములు చాలా తమాషాగా ఉంటాయి. ఒక్కొక్క బాత్రూంలో తలుపు వేసుకోకుండా వాడు స్నానం చేస్తే అందులోంచి అందరికీ కనబడుతున్నాడు. కావాలంటే మా డాక్టర్ గారి ఇంటికి వస్తే చూపిస్తాను. అందులో రత్నాకర్ గారు వాళ్ళు ఉన్నటువంటి బాత్రూము లోపల వాడికి వాడే తప్ప లోపల తలుపు వేసుకోకపోతే ఆ తొట్లో ఒకవేళ ఏ కారణము చేతనైనా వస్త్రము లేకుండా స్నానం చేస్తే అందరికీ శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ అంతరార్థం ఏంటనమాట, దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడు అంటే ఏ బట్ట లేకుండా ఉన్నాడు. ఆయనకి బట్ట లేదు. ఒకటేమో చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటున్నాడు, ఆహారం విషం. దిక్కులేమో బట్టలు. జటాధారి, జటాజోటాలు ధరించాడు. పాపం నూనె రాసుకోవటం లేదు, దువ్వుకోవడం లేదు, క్రాఫ్లు లేవు, ఏమీ లేదు. కేవలం అట్టగట్టిన జడలతో ఉన్నాడని అర్థం అన్నమాట. అది కూడా కొంత నయమే. అసలు జుట్టు అంతా ఊడిపోతే ఇంకో ఇబ్బంది ఉంది. ఆ జుట్టు ఊడిపోయిన వాడికి వచ్చే బాధ అంతా ఇంత కదా. ఈ మధ్యకాలంలో మా పీఠానికి వచ్చిన వాళ్ళంతా, గురువుగారు మీ ఊడిపోయిన జుట్టు వచ్చింది, ఆ మంత్రం చెప్పండినే వస్తున్నారు తప్ప ఇంకో దానికి రావడం లేదు. నాకు ఆ మధ్యకాలంలో 2015 నుంచి 2019 మధ్యలో ఈ జుట్టు అంతా ఊడిపోయింది. పాత పురాణాలు వినండి ఒకసారి. 2019లో గుంటూరులో శారదాపీఠంలో, శృంగేరి శారదాపీఠంలో చెప్పినటువంటి పురాణాలు వింటే, ఆ దేవీ భాగవతం విని, ఇదంతా నాకు కూడా చక్కగా నున్నగా అయ్యింది. ఆ సమయంలో ఓ శిష్యుడు చేరాడు. మంత్రమును నమ్మాలంటే మీరు ఊడిపోయిన జుట్టు తెచ్చుకుంటేనే నేను మంత్రాన్ని నమ్ముతాను, లేకపోతే దేవతలు నమ్మనన్నాడు. ఇతరులను అయితే నేను పట్టించుకునేవాడు కాదు, వాడు కొంచెం పరమ భక్తుడు. అందుకని ఎన్ని రోజులలో జుట్టు తెప్పించుకోమంటావు అని అడిగాను. సెప్టెంబర్లో వాడు అడిగాడు, అక్టోబర్ నాటికి నాకు జుట్టు కావాలన్నాడు. సెప్టెంబర్లో కాశీలో అడిగాడు అది. అందుకే కాశీలో అప్పట్లో చంద్రశేఖరాష్టకం చదువుతున్నది, చంద్రశేఖరాష్టకం వత్తిపర్తి పద్మాకరుని కొట్టండి, అదొకసారి వినండి. ఇదంతా మొత్తం నున్నాయి, ఇంకేం లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే శివలింగం ఎలాగ స్ఫటికలింగం ఉందో అలా ఉంది. అదే పొద్దున్న డాక్టర్ గారికి కూడా చూపించాను. సరే, వాడి కోసం నిజంగా వ్యోమకేసి, వ్యోమకేసి మంత్రములు సంపుటీకరణ చేసి చూపిస్తే నెల్లాళ్ళకి మొత్తం జుట్టు వచ్చేసింది వాడి పెద్దగా శుభ్రంగా. ఇప్పుడు అంతా నెలకోసారి క్షౌరం చేయించాల్సి వస్తుంది. ఇదో క్షౌరం మళ్ళీ. ఓం ఐం హ్రీం శ్రీం వ్యోమకేశ్యై నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఈ రెండు మంత్రములను అనుసంధానం చేసి కొబ్బరి నూనె మీద చెయ్యి పెట్టి జపం చేశాక ఈ నూనె రాసుకుంటే ఖచ్చితంగా భక్తితో చేసిన వాడికి నెల్లాళ్ళల్లో జుట్టు వస్తుంది. ఎవడేమనుకున్నా నేను సంపాదించాను కాబట్టి చెబుతున్నాను. మీరు చూసే తర్వాత రేపు పొద్దున్న ఈ వింత అవునా కాదో చూడండి. లేదా మీ దగ్గర ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయిగా, యూట్యూబ్లో శబ్దం లేకుండా నిశ్శబ్దంగా చూసేయండి దాన్ని. 2019లో చంద్రశేఖరాష్టకం సెప్టెంబర్లో కాశీలో చదివిన దానికి జుట్టుకి ఇప్పటి జుట్టుకి అంత తేడా ఉందో. మంత్రశాస్త్రం చాలా గొప్పది. నమ్మిన వాడికి నమ్మినంత. మనం సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు కానీ అమ్మవారి మంత్రములను భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేస్తే మన చేతులు అరిచేతులో కల్పవృక్షం కామధేనువు ఉన్నాయి, అమృత కలశం ఉన్నట్టే. ఆ వ్యోమకేశి అనేటటువంటి నామము, వ్యోమకేశ అనే శివుడి యొక్క నామము, రెండింటినీ కలిపితే అంత శక్తి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తానంటే జుట్టు లేకపోతే ఓ బాధ, ఉంటే కొంతమంది దాన్ని సంస్కారం లేకుండా అట్టలు కట్టించుకుంటారు. ఆయన జటాధారి. ఇంకా మెడలో కంఠే భుజగపతిహారి, కంఠమునందు సర్పములను హారములుగా ధరించినవాడు ఆయన. మీరంతా డబ్బున్నవాళ్ళు కనుక బంగారపు గొలుసులు, వెండి గొలుసులు చేయించుకున్నారు. స్వామివారు కేవలం బుసబుసలాడే, మీదకొచ్చే కసుబుసలాడే పాముల్ని హారాలుగా ధరించాడు. అసలు నన్ను అడిగితే మెళ్ళో వేసుకెడితే దొంగతనం చేసేవాడు ఒక్కడాడు దగ్గరికి, హడిని పారిపోతాడు మళ్ళీని. కాబట్టి ఎప్పుడైనా ఆడవాళ్ళకి గొలుసులకి రక్షణ కావాలంటే చక్క ఓ పాముని మెళ్ళో వేసుకోండి. సిటీ బస్సు ఎక్కినా ఇంకో చోటకి వెళ్ళినా ఏ ప్రమాదం రాదు. స్వామివారి మెళ్ళలోనేమో పాములు ఉంటాయి. పశుపతి,
పశువులకి భర్త, పశువులని పరిపాలిస్తున్నాడు. నిజానికి పశువులు అనే శబ్దం చాలా విచిత్రం అనుకోండి, ఏది ఏమైనా మొత్తం మీద ఈ జీవులందరికీ ఆయనే పతిపతి. కపాలి, చేతిలో పుర్రిని ధరిస్తున్నాడు. పుర్రి అంటే భిక్షాపాత్రది, బ్రహ్మకపాలాన్ని చేత్తో పుచ్చుకుని భిక్షాందేహి అని ఇంటింటికి వెళ్ళి యాచిస్తాడు. కాబట్టి కపాలము అనే శబ్దమునకు భిక్షాపాత్రం అని కూడా అర్థం ఉండోయి. చేతిలో బ్రహ్మకపాలాన్ని భిక్షాపాత్రగా ధరించాడు. భూతేశ భూతములకు అధిపతి. ఇవన్నీ పైకి ఎలా కనపడుతున్నాయి? అవలక్షణముల వలె కనపడతాయి. ఇన్ని అవలక్షణములు ఉన్నప్పటికీ శివుడు భజతి జగదీశైక పదవీం, మొత్తం జగత్తునకు అధిపతి అయినటువంటి పదవిని స్వీకరించేట, సమస్త లోకాల్ని పరిపాలిస్తున్నాడు. ఏది ఒక్కటి మనకేం మంచి లక్షణం కనపడదు, ఇన్ని అశుభ లక్షణాలు కనపడుతున్నప్పటికీ, ఏది పైకి పై పైన అశుభ లక్షణాలతో శోభిల్లుతున్నప్పటికీ, ఆయన యావత్ ప్రపంచాన్ని జగత్తుని పరిపాలించి జగదీశ్వరుడయ్యాడు. కారణమేమిటి అంటే అది ఆయన శక్తి కదట. భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. ఓ భవాని పార్వతి, ఏ ముహూర్తంలోనో నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నీ పాణిగ్రహణం చేశాడు, నువ్వు ఆయనకి చేయు అతనిచ్చావు. ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వడం కాదండోయ్, దిక్కుమాలిన ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వడం అంటాం, కానీ సంస్కృతంలో కరగ్రహణం, చేయువత తెలుగులో. నీ చేతిని పట్టుకున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాడు, నీ చేయువత వల్ల ఆయన సమస్త లోకాలకి అధిపతి అయ్యాడు, ఇదంతా నీ శక్తే అన్నాడు ఆయన. ఇందులో అమ్మవారి శక్తి తప్ప పైవారిది ఏమీ లేదట. కానీ ఎంత చమత్కారమో తెలుసా, పైకేమో అంతా అమ్మవారి శక్తి అన్నట్టుగా చెబుతూ శివుడి గొప్పతనం ఇందులో చెప్పాడు. అందుకే ఆవిడ శివకామేశ్వరి అయింది. మళ్ళీ శివుడికి సంబంధించిన కామేశ్వరి తప్ప శివుడు లేకుండా ఒంటరిగా ఉండదు ఆవిడ. అందుకే భవాని అన్నారు రెండో యావండి. పార్వతి అంటే పర్వతరాజు కూతురు, అంటే మీ నాన్నగారు గొప్పవాడు అంటల్లా, లేదా ఇంకో పేరుతో పిలవలేదు. భవాని అంటే భవుని యొక్క పత్ని. శివుడి పెళ్ళమే నువ్వు, నువ్వు ఎంత గొప్పదానివైనా, నీ వల్ల శివుడికి ఎంత పదవి వచ్చినా, నీవు మాత్రం మళ్ళీ భవాని, నేను శివుని భార్యని అనిపించుకోవడానికి ఇష్టపడతావు. అది పతివ్రత యొక్క లక్షణం. పూర్వం పతివ్రతలను ఉండేవారు ఉండవు, వాళ్ళు భర్త కోసం ప్రాణం ఇచ్చేసేవారు. ఆయన లేకపోతే ఒక క్షణం ఉండేవారు కాదు, భర్తని అసలు పొరపాటు కూడా ఏమోయ్ అనేవారు కాదు. ఆ రోజుల్లో ఎంతో ప్రేమగా ఏమండి ప్రసాద్ గారు, ఏమండి యోగేశ్వర్ గారు అనేవారు తప్ప, మిస్టర్ ప్రసాద్ ఏం చేస్తున్నావు, అన్నం వండుతావా అనేవారు కాదు. ఎంత మంచివాళ్ళు, పతివ్రతలు ఉండేవారు అనమాట. అమ్మవారు అటువంటి పరమపతివ్రత, సాధ్వీమణి అన్నారు. అందువల్ల ఆవిడ ఎంత శక్తి కలిగినా మళ్ళీ శివుడి భార్య అనిపించుకోవడానికి ఇష్టపడుతుంది తప్ప తన పుట్టింటి వారి పేరు మీద మా పుట్టింటి వారు ఇచ్చారని చెప్పదట. అసలు సహజంగా నేను అనలేదండి, వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడకండి. వ్యాసుడు ఒక పురాణంలో చెప్పాడు, భర్త గారు 10,000 పెట్టి పట్టు చీర కొనిచ్చిన, ఏడాదికోసారి పుట్టింటి దగ్గర నువ్వు జాకెట్ పీస్ తెచ్చుకోగానే ఒక్క జాకెట్ పీస్ ఏడాదికోసారి ఇచ్చాక ఇంటికి వచ్చి ఏముండోయ్ మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్ అంటే కానీ పీస్ ఉండదట వాళ్ళకి. ఆ పుట్టింటి ప్రేమ అలా ఉంటుంది అన్నాడు ఆయన. మరి ఎలా చెప్పాడో వ్యాసుడు మహానుభావుడు నాకు తెలియదు, మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆయన అడగండి, కనపడితే నన్ను అడగండి. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఏది ఏమైనప్పటికీ సహజంగా ఈ పుట్టింటి వారి మీద వాళ్ళ మీద మమకారం ఉన్నప్పటికీ అమ్మవారు మాత్రం కేవలం పరమేశ్వర పత్ని అనిపించుకోవడానికే ఇష్టపడుతుంది. కారణం ఏమిటో తెలుసా? ఇందాక చెప్పిన శ్లోకంలో అవలక్షణములుగా కనపడుతున్నవేవి అవలక్షణాలు కావు. ఎవడైనా ఈ ప్రపంచంలో చితాభస్మం ఒంటికి పూసుకోగలడా? ఒక దౌర్భాగ్యుడు ఎవడో చచ్చిపోయాడు, చచ్చిపోయే ముందు శివశివ అన్నట్ట, లేదా శివుని తిట్టి కూడా ఉండొచ్చు, అయినా ఒరే నాయన ఈ జన్మతో నీకు ఈ శరీరంతో విముక్తి అయిపోయింది, మళ్ళీ ఏ జన్మెత్తుతావో నేను నిన్ను ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్నాను రా అని వాడి కాష్టం కాలేక ఆ బూడిదని ఒంటికి పూసుకుని తద్వారా వాడికి ఉత్తమ లోకాలు ఇస్తున్నాడు. ఆయన ఒంటికి ఆ బూడిద పూసుకున్నాడా, వాడికి మోక్షం వచ్చినట్టే. ఎవడదృష్టవంతుడు శ్మశానంలోకి వెళ్ళగానే ఒకటి శవం కాల్చి కాల్చగానే ఆ బూడిదని శివుడు పూసుకున్నాడా, ఇక వాడికి మోక్షం వచ్చింది. లేదా పాపాత్ములు శివుడిని రోజు తిడతారు చూసారా, శివుడిని శ్మశానవాసి అని ఓ సన్నాసాడు ఎవడో తిట్టాట. అలాంటి వాళ్ళ చితాభస్మం ఆయన పూసుకోడు, దాంతో నరకానికి పోతాడు. కాబట్టి శివుడి చేత చితాభస్మము పూజబడింది అంటే ఇక వాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. అంత ప్రేమతో చచ్చిన వాడి శరీరం మీద ఉన్న బూడిదను కూడా పౌడర్ తీసుకున్నట్టుగా తీసుకుంటున్న కరుణామూర్తి ఆయన. అదొక గొప్ప సుగుణం. గరళ వశనం, పూర్వం పాల సముద్రాన్ని చిరిగితే అందులోంచి మొట్టమొదట భయంకరమైన హాలాహలం పుట్టింది. ఈ హాలాహలం లోకాన్నంతటినీ కాల్చి బూడిద చేస్తూ ఉంటే దిక్కులేక దేవతలు దానవులు అందరూ పరుగు పరుగున కుయ్యో మొర్రు అంటూ చంద్రశేఖరుడి పాదాలు పట్టుకున్నారు. ఆయన కరుణాస్వరూపుడు, మృత్యువుని ఎడంకాలుతో తన్ని లోకాన్ని రక్షిస్తాడు. అందుకే మహానుభావుడు మార్కండేయుడు చంద్రశేఖరం ఆశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అన్నాడు. ఆయన
చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుశరాసనం రజతాద్రి శృంగనికేతనం సింజినీ కృత పన్నగేశరమ చ్యుతానల సాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః.
చంద్రశేఖరం ఆశ్రయే, చంద్రశేఖరుని ఆశ్రయించు, అలా ఆశ్రయిస్తే మమ నన్ను యమః యముడు కింగ్ కరిష్యతి వై, ఏం చేస్తాడు వాడు మొహం అన్నాడండి. ఆ వై అండం ద్వారా ఆఫ్టర్ ఆల్ యముడు నన్ను ఏం చేస్తాడు, చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే యముడు నన్ను ఏమీ చెయ్యలేడు అన్నంత ధైర్యంగా మార్కండేయుడు చెప్పాడంటే ఆయన మృత్యుంజయుడు. ఆ మృత్యుంజయ నామాన్ని ఎలా పొందాడు ఆయన? ప్రపంచాన్ని నాశనం చేస్తున్న విషం లోకాల్ని కాల్చేస్తూ ఉంటే దేవతలు దానవులు నువ్వు తప్ప దిక్కులేదని ప్రార్థించారు. అప్పుడు ఆయన పార్వతికేసి తిరిగాడు. చూచావా పార్వతి, వీళ్ళంతా నా పిల్లలు, ఈ కాలకూటం పుట్టిందని అది అందరినీ కాల్చి బూడిద చేసి చంపేస్తోందని రక్షించమని ప్రార్థించారు. శిక్షిస్తాను హాలాహలాన్ని, భక్షిస్తాను ఫలం కింద, సూక్ష్మ ఫల రసంగా కంఠంలో నిలబెడతాను అన్నాడు ఆయన. అక్కడ భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి పద్యం ఉన్నది. సుకుణ్ణి పరీక్షిత్తు భాగవతం వింటూ వింటూ ఈ కథ వచ్చినప్పుడు ఓ ప్రశ్న వేశాడు. స్వామి, దేవతలు దానవులు స్వార్థం కోసం శివుడి దగ్గరకు వచ్చి విషం తాగు అన్నారు. ఆయన అవ్యాజ కరుణామూర్తి కనుక విషం తాగుతానన్నాడు. కానీ ఏ భార్య అయినా చూస్తూ చూస్తూ భర్తను విషం తాగమంటుందా? మీ ఇంట్లో ఎవరన్నా అలా అన్నారా మిమ్మల్ని? ప్లీజ్ టేక్ పాయిజన్ అంటున్నారా? అంటే కొంపలు మునిగిపోతాయి. కాబట్టి పతివ్రత అయిన ఏ స్త్రీ అయినా భర్తని ఎంత లోకశ్రేయస్సు కోసమైనా విషం తాగమని ఎందుకు అంటుంది? అమ్మవారు ఎలా తాగనిచ్చింది అని పరీక్షిత్ అడిగాడు సుకుణ్ణి. అక్కడ పోతనగారు అద్భుతమైన పద్యం అష్టమ స్కంధంలో రాశాడు. మృంగడివాడు విభుండని మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకల్ మృంగుమనే సర్వమంగళ, మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ, మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మింగేవాడు తన భర్త అని ఆవిడికి తెలుసు. ఆయన మింగేది కాఫీ టీ కాదని, అల్లం టీ కాదని, బెల్లం కాఫీ కాదని, అది భయంకరమైన విషమని, అది మింగితే ప్రమాదమని కూడా తెలుసు. అయినా ప్రజకున్ తన పిల్లలందరికీ మేలని శుభం కలుగుతుందని భావించి లోకశ్రేయస్సు కోసం ఈ ప్రజలంతా తన బిడ్డలు గనక, ఈ చరాచర జగత్తంతా తన సృష్టి కనుక, వీరిని రక్షించడం కోసం, వీరికి శుభం ఇవ్వడం కోసం మింగేయండి అన్నది. అది అమ్మవారి ప్రేమ అంటే. ఆ మింగడానికి గల కారణం, మింగమనడానికి గల కారణం తన మంగళసూత్రం మీద నమ్మకంట. ఆయన నా మెడలో మంగళసూత్రం కట్టాడు, నేనెవరిని? సర్వమంగళని. నా మెడలో తాళి ఉన్నంత వరకు ఆయన కట్టిన తాళి ఆయనకి ఏమవ్వదు. నా మంగళసూత్రం మహిమంది మళ్ళీ ఆవిడ. అంటే ఆ ఇద్దరిది ఎంత గొప్ప బంధం ఆలోచించండి. మంగళసూత్రం కట్టి ఆయన గొప్పవాడయ్యట, కట్టించుకుని ఈవిడ గొప్పదయ్యిందిట, అందుకని తాగమన్నది. వెంటనే తాగాడు ఆయన. తాగిన తర్వాత బయట ఉంటే బయట ఉన్న లోకాలు బూడిదైపోతాయి, కడుపులోకి వెడితే కడుపులో కూడా లోకాలు ఉన్నాయి, కాబట్టి లోపలికి వెళ్ళినా ప్రమాదమే. లోపల కడుపులో ఉన్న లోకములన్నీ భస్మమవుతాయి, బయట ఉంటే బయట ఉన్నవాళ్ళు చచ్చిపోతారు. ఇంకా లోకములు లేని ఏకైక ప్రాంతం కంఠం మాత్రమే. అందుకని కంఠం దగ్గర లోకాలు లేకుండా ఉంచుకున్నాడు కనుక ఈ కంఠంలో విషం ఉంటే ఎవరికీ ప్రమాదం ఉండదని అంత విషాన్ని ఏయ్ లోపలికి రా చేతిలోకి అన్నాడు. వెంటనే చేతిలోకి సూక్ష్మ జంబూఫలము క్రియన్, ఒక నేరేడు పండు, నల్లని నేరేడు పండు ఎలా ఉంటుందో అంత ముద్దగా వచ్చింది. దాన్ని గుటుక్కును మింగాడు, కంఠంలో పెట్టాడు. అప్పటి నుంచి ఆయన విషకంఠుడు, శ్రీకంఠుడు, గరళకంఠుడు అయ్యాడు. అది ఆయన గొప్పతనం. కాబట్టి గరళాన్ని అసినంగా పెట్టుకున్నాడు అంటే విషమును కూడా తాగి ఏమి చెక్కు చెదరకుండా ఉన్న మహాశక్తి కలిగిన వాడు అని అంతరార్థం. అక్కడ పైకి ఊరికే విషం ఆహారంగా తిన్నాడని అనిపిస్తుంది, కానీ లోకరక్షణ కోసం కాలకోట విషమును కూడా కంఠంలో పెట్టుకోగలిగిన ఏకైక శక్తివంతుడైన పురుషోత్తముడు ప్రభు ఆయన. ఇంకా దిక్పటధరః, దిక్కులే వస్త్రములంటే దిక్కుల వరకు ఆయన శరీరం వ్యాపించింది. అంతటా వ్యాపించాడు కాబట్టి దిక్కుల్ని బట్టలుగా చుట్టుకున్నాడు. ఈ గది నాకు బట్టవ్వాలంటే నా శరీరం గది అంత ఉండాలి. ఈ వస్త్రం కట్టుకున్నానంటే ఈ వస్త్రం చుట్టుకోవడానికి తగినంత శరీరం ఉండాలని అర్థం. లేకపోతే ఏమవుతుందనమాట, బెల్ట్ పెట్ట తీయ, జర్రను ప్యాంటు దారిపోవడం. దిక్కుమాలు కూడా సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాడు బెల్ట్ తీసి పక్కన పెట్టమంటే ఈ ప్యాంటు ఇలా పట్టుకోవడం వీళ్ళంతా. ఈ ప్యాంట్లు పట్టుకుంటే ఓ రోజున ఏం జరిగింది, మాకు తెలిసిన ఒక ఆయన హైదరాబాద్లో చెక్కింగ్కి వెళ్ళాడు, సెక్యూరిటీ చెక్ దగ్గరికి. ఆయన కర్మగారు వాళ్ళ కొడుకు ప్యాంటు వేసుకున్నాడు. కొడుకు ఈయనకంటే రెట్టింపు శరీరంతో ఉన్నట్ట. వాళ్ళ ఆవిడ తెలియక కొడుకు ప్యాంటు పెట్టింది. ఈ ప్యాంటు వేసుకుంటే జారిపోతుంది, బెల్ట్ తీయమన్నాడు వాడు. తీసిన తర్వాత ఇదిలా పట్టుకుంటే చెయ్యిలా పెట్టంటాడు. ఏం పెట్టండి అన్నాడు, పెట్టన్నాడు. ఇలా అనగానే మొత్తం కిందకి జారిపోయింది. దెబ్బతో వాడు అడిగిపోయి వాడే పట్టుకుని వాడే చెక్ చేశాడు. ఇది హైదరాబాద్లో జరిగింది. కాబట్టి ప్యాంటు టక్కన చక్కగా శరీరానికి అతుక్కుపోతే ధరించగలం. అలాగే దిక్కులు వస్త్రములుగా మార్చి కట్టుకోవాలంటే దిక్కుల చివరి వరకు వ్యాపించిన మహాశరీరి అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. జటాధారి, జడలు అంటే ఆకాశాన్నే జడలుగా మార్చుకుని శిరస్సును ధరించినాడు వ్యోమకేశుడు. వ్యోమం అంటే ఆకాశం, ఆకాశం కేశం అంటే ఆయన తల ఎంత ఉందో ఆలోచించండి, అనంత శిరస్కుడు అన్నమాట. మెడలో పాముల్ని ధరించాడు. వాసుకి తపస్సు చేసి బయట ఉంటే చస్తాను, గరుత్మంతుడి వల్ల నీ మెడలో ఉంటానంటే ఆయన మెడలో పెట్టుకున్నాడు. ఈ విధంగా సర్పములను